మాండుక్యోపనిషత్ చదివేయండి.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఆధ్యాత్మికత అంతా కూడా చేతనత్వ విజ్ఞానము అని చెప్పుకుంటున్నాం మనం. మానవ జాతి ప్రస్తుతము చేతనత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి స్థితి వరకు వచ్చింది. చేతనత్వము అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను అనేటటువంటి భావన. నాకు ఇది కావాలి, నేను దాదర్ మిగతా వాళ్ళు, ఈ ద్వంద్వము చేతనత్వం యొక్క స్టార్టింగ్ పాయింట్. మనలో చేతనత్వము ఉన్నది అన్నదానికి అర్థం ఏమిటి అంటే నాకు ఏం కావాలో, నాకు ఏమవుతుందో స్పష్టంగా తెలుసు, ఇతరులకి ఏమవుతుందో నేను దర్శించగలను కూడా. ఇతరుని వదలడు వాడు, కానీ వాడి అనుభూతులలో చాలా స్పష్టంగా ఈ తేడా ఉంటుంది. ఇది నాకు వర్తిస్తుంది, మిగతాది నాకు వర్తించుట లేదు. ఇది పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు అంతా నాకే కావాలి. మానవ జాతి యొక్క చేతనత్వ విజ్ఞానంలో ఈ ఆత్మభ్రమ, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మీ చేతనత్వము 1/3 చేతనత్వం మాత్రమే, కరెక్టే చెప్పాలంటే ఇంకా 1/4 చేతనత్వం మాత్రమే. 125 మార్కులు వస్తే నాకు తెలిసి మిమ్మల్ని పాస్ అని అవడం అండు. కానీ మన జీవితము ఈ జాగ్రత్త అవస్థల్లోనే జీవిస్తున్నాం మనం. స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, ఇదంతా కాకుండా తురి అవస్థ ఒకటి ఉంది. స్వప్నావస్థే మనం ఉపయోగించుకోవటం రాదు మనకి. సుషుప్త అవస్థ అంటే అజ్ఞానమే. ప్రజ్ఞాన ఘన అన్నట్టు మనం సుషుప్త అవస్థను ఏమనాలి, అజ్ఞాన ఘన అనొచ్చు మనం. అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అన్నమాట. ఏంటి పరాకాష్ఠ అంటే అక్కడ నిన్ను నువ్వు కూడా తెలియవు. ఇక్కడైతే కనీసం నీకు తెలుసును అనేటటువంటి ఆత్మభ్రమ ఉంది. అక్కడ ఆత్మ విస్మృతి ఉంది, అక్కడ నిద్రలో. ఇది అంతా కాకుండా ఇంకోటి ఉన్నది, తురియ స్థితి. ఈ 4 స్థితుల యొక్క సాధనాత్మక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. అందుకు ఇంపార్టెంట్ అది, అందుకు అది చదవమన్నాను నేను. అంచేత రామాయణాన్ని చేతనత్వ విజ్ఞానముగా మీరు చదువుకోకపోతే దాంతో రావాల్సిన లాభాలన్నీ రావు. కుర్రవాడు పరీక్షకి చదువుకుంటాడు సబ్జెక్ట్స్, పరీక్షకి మాత్రమే వాడు చదువుకుంటే పాస్ అవుతాడు, డౌట్ ఏం లేదు అందులో. కానీ ఆ చదువుకున్నది వాడు నిత్య జీవితంలో ఉపయోగించుకోలేడు. చదువుకున్నది వంట పట్టించుకుంటే వాడు దాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోగలడు. హోమియోపతి, ఎల్లోపతిలో ఇది నాకు చాలా స్పష్టంగా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇంతవరకు హోమియోపతి డాక్టర్ని ఎవరిని కూడా పుస్తకం రిఫర్ చేయకుండా మందు ఇచ్చేవాడిని నేను చూడలేదు, ఒక్కడిని చూడలేను నేను. నేచురల్గా నీకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఎలా ఉంటుంది నీకు కాన్ఫిడెన్స్? రోగం వచ్చాక ఇప్పుడు ఎవరో ఉన్నాడు అనుకో డాక్టర్, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాడు పుస్తకాలు ఏం రిఫర్ చేయడు, వెళ్ళగానే నీకు పేరు పెట్టేస్తాడు రోగానికి, దానికి ఏం మందులు ఇవ్వాలో ఇస్తాడు, ధైర్యంగా రాసిస్తాడు. హోమియోపతి వాడు చచ్చినా నీకు మందు పేరు చెప్పడు, చెప్తే కొంపలు అంటూ పోతాయంటాడు. ఏంటక్కడ లోపం? జ్ఞానరాహిత్యం. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కారణం అదే. అంటే వంట బట్టని చదువుకి, వంట బట్టిన చదువుకి తేడా గురించి చెప్తున్నాను నేను. డాక్టర్ల గురించి మీరు విమర్శగా తీసుకోకండి, ఇక్కడ చెప్పింది అది, కానీ ఖచ్చితంగా విమర్శ అది. కానీ మీరు ఆ విమర్శ యాంగిల్లో వెళ్తే నేను చెప్పిన ఉదాహరణ మీరు అర్థం చేసుకోలేరు. వాడు గొప్ప వీడు తక్కువ దాని గురించి నేను మాట్లాడటంలే. ఆయుర్వేద విజ్ఞానము, హోమియోపతి విజ్ఞానము వంట బట్టడం లేదు కనుక డాక్టర్లకి, అది ప్రజల్లోకి వెళ్ళటం లేదు. అది మీకు అర్థం అవ్వాలి. వైద్య విధానంలో లోపం లేదు, చాలా కష్టం హోమియోపతి వైద్య విధానం మీకు అర్థం అవటం, చాలా చాలా కష్టం. ఇంచేత ఎల్లోపతి జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి వైద్య విధానం, హోమియోపతి స్వాప్నిక జగత్తుకి సంబంధించినటువంటి వైద్య విధానం, ఆయుర్వేద నిద్రాస్థితికి సంబంధించినటువంటి వైద్య విధానం. అంచేత చేతనత్వ విజ్ఞానములో ఏది గొప్ప అంటే మనలాంటి మూర్ఖుడు అవడం ఉండడు. అంచేత ఆయుర్వేద విజ్ఞానము ప్రపంచంలోకి లీక్ అవుతోంది అంటే అర్థం ఏంటన్నమాట, ప్రజలు మెల్లిమెల్లిగా సుషుప్తి అవస్థల్లోకి జారుకుంటున్నారని కాదు, నిద్రపోతున్నారని కాదు, నిద్రని తెలుసుకోగలుగుతున్నారు. అడ్వర్టైజ్మెంట్స్లో తేడా మీకు అక్కడ కనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, నేను ఋషుల కంటే, ఆధ్యాత్మికవేత్తల కంటే, భక్తుల కంటే బిజినెస్ పీపుల్ నిజమైన ధ్యాన స్థితిలో ఉన్నవాళ్ళు, అది గురువులు కూడా ఒప్పుకుంటారు. అందుకే బిజినెస్ పీపుల్ని దగ్గరికి తీస్తారు వాళ్ళు. డబ్బుందని ఏం తీరు వాళ్ళు, డబ్బు అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన బంగారం వాళ్ళు తయారు చేసుకోగలరు. ఈ ఊళ్ళోనే ముగ్గురు ఉన్నారు బంగారం తయారు చేసుకోగలిగే వాళ్ళు, ఇప్పటికీ జీవించి. బంగారం తయారు చేసుకోగలిగే వాడికి నీ బంగారం ఎందుకు, నీ బిజినెస్ మ్యాన్ ఎందుకు? అది కేవలం ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ చూడటానికి. సాయిబాబా దగ్గరికి వాడు వచ్చాడు ఆత్మజ్ఞానాన్ని కొనుక్కోటానికి, కథ తెలుసు కదా. సాయిబాబాకి డబ్బు అవసరం వచ్చింది ఆ రోజు, 5 రూపాయలు. అక్కడున్న ఆ చిన్న కుర్రవాడి దగ్గర నుంచి షిరిదీలో ఉన్న ప్రతి ఇంటికి పంపించట. ఈ డబ్బున్నవాడు ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి వచ్చినవాడు, ముందు ఆత్మజ్ఞానం నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతానంటాడు. 5 రూపాయలు మాత్రం తీసేవాడు. తలనొప్పిగా ఉంది, పావలా మెడిసిన్, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అడగండి డబ్బు ఇవ్వకుండా. ఏం చేస్తాడు వాడు? అడిగి చూడండి ఏం చేస్తాడు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం ఫ్రీగా కావాలి అనేటటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అని చెప్పేదానికి మీరు చెల్లించవలసినటువంటి మూల్యం ఏమిటి? సంపూర్ణంగా చెల్లించాలి, టోటల్. మీకు ఆ భావం అర్థం అవటం లేదు ఎక్కడా కూడా. మీరు ఎంత ఇస్తారో అంతే వస్తుంది కదా. వజ్రం కొనుక్కోవాలని బయలుదేరారు మీరు, జేబులో 25 రూపాయలు వేసుకుని వజ్రం కొనుక్కు తీసుకొచ్చేసి మీ భార్యకి ఇచ్చారు. మీ భార్య వజ్రం కొను ఇచ్చామని ఆనందిస్తుంది, కానీ ఆవిడికి తెలుసు నీకు తెలుసు అది ఇంటర్నేషనల్ హోటల్ ఏంటి, అక్కడ నకిలీ వజ్రాలు మొన్న పెట్టారు విజయవాడలో, అక్కడ నుంచి కొని తీసుకొచ్చాడని అర్థమైపోతుంది. వజ్రం అనుకుని నువ్వు మురిస్తే తప్పేం లేదు, కానీ నువ్వు ఇచ్చిన ఖరీదు బట్టి వజ్రం యొక్క స్థితే మారిపోతూ ఉంటే అంతా తెలిసేటటువంటి ఆత్మజ్ఞానం నువ్వు ఏమీ ఇవ్వకుండా ఎలా వస్తుంది? మీరు ఇవ్వాలి ఒకటి. ఏంటి ఆ ఒకటి? మీరు ఒకటే ఇవ్వగలరు సంపూర్ణంగా. మొత్తము మీరు ఎంత, వివేకానంద మొత్తం ఇచ్చాడు, రామకృష్ణ పరమహంస మొత్తం ఇచ్చాడు, రమణ మహర్షి మొత్తం ఇచ్చాడు, మొత్తం పొందాడు. మనము అంశదానము సమయదానం ఇస్తాం పోనీ అంతేనా, నకిలీ మాత్రం ఇక్కడ ఉండదు, బిట్టు దొరుకుతుంది అంతే, చిన్న బిట్టే. ఇది మీకు అర్థం అవ్వాలి బాగా. వైద్య విధానం గురించి కావాలని ఆ మాట ఎత్తాను నేను మీకు. సిలబస్లో నేర్చుకోవాలి మీరు. ఎంత తప్ప కథ బాగా చెప్పారు మాస్టరు, లేకపోతే మాస్టర్ చెప్పిన మాకు నచ్చలేదు, ఆయన ఏంటి ఇలా చెప్తాడు, మీరు ఏదైనా అనుకోండి. ప్రశ్న ఏంటి అంటే చెప్పింది మీకు అర్థమవుతే చాలు. వైద్య విధానము తెలియనటువంటి యోగి లేడు అన్నది మీకు తెలుసా? యోగి దగ్గరికి మీకు వెళ్తే రోగం గ్యారంటీగా నయం అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా రోగం నయం చేసుకోలేని స్థితిలో ఉన్నామంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, మన గొప్పతనం. వాళ్ళకు కూడా చేత కాకుండా చేయగలుగుతున్నాం మనం. ఎక్కడ మనం చేస్తున్నాం అంటే రిసీవింగ్ కెపాసిటీ లేదు. కరెంటు లాగాలి పక్క ఇంటిలోంచి అంటే ఎలాంటి కరెంటు వైర్ వేయాలి? ప్లాస్టిక్ వైర్ వేస్తే రాదు. ప్లాస్టిక్ వైర్ లోపల రాగి తీగ ఉండాలి, కండక్షన్ ఉండాలి. అంచేత యోగుల దగ్గరికి వెళ్ళినా కూడా మీరేమీ పొందలేకుండా ఉన్నారు అంటే మీరు నాన్ కండక్టర్స్ కనుక. ఈ మొత్తము రామాయణము నాన్ కండక్టింగ్ మెటీరియల్ నుంచి కండక్టింగ్ మెటీరియల్ వైపుకి ఎలా వెళ్ళాలి అని చెప్పేటటువంటి విద్య. ఎలక్ట్రిసిటీ గురించి నిజంగా ఎవడైనా అధ్యయనం చేయదలుచుకుంటే రామాయణంలో వాడికి మొత్తం దొరుకుతుంది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎన్ని కొత్త కొత్త రూపాలు సంతరించుకోగలదో కూడా తెలుస్తుంది. అంచేత ఇదేదో ఎక్కడో సంబంధించిందేం కాదు, ఎక్కడ సంబంధించిందే కానీ భాష అర్థం కాదు. ఫిజిక్స్ చదవని వాడికి, సైన్స్ కెమిస్ట్రీ చదవని వాడికి ఆ కెమిస్ట్రీ ఫిజిక్స్ యొక్క పారిభాషిక పదాలు, దేనికి ఆ పదాలు వాడుతున్నామో అది మనకి తెలియకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. మీకు తెలిసినటువంటి విషయాలే రామాయణంలో ఉన్నాయి అనుకునేటటువంటి ముందు భ్రమ పోగొట్టుకోవాలి. మీరు పారాయణలు మీరు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సుందరాకాండ మీరు చదువుతున్నప్పుడు మీకు అది అర్థమైంది అనిపిస్తే రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే విదేశీయులలాగా ఎందుకు పనికిరానటువంటి గొర్రెలను కాచుకునేటటువంటి వాళ్ళు, పాట కూడా పాటను రానటువంటి వాళ్ళు రాసుకున్నటువంటి అర్ధరహితమైనటువంటి పదాలు అనే భావనైనా వస్తుంది మీకు. ఇంచేత హనుమంతుడు గురించి చెప్తూ సీతను వెతకమన్నాడు. అసలు సీతను వెతకమంటే మొదటి శ్లోకంలోనే ఏం చెప్తాడు? నేను ఆకాశంలో వెతుకుతానని నిశ్చయించుకున్నట్ట. ఎక్కడ వెతకాలి సీతని? భూమి మీద కదా వెతకాలి. కానీ ఆయన ఎక్కడ నిశ్చయించుకున్నాడు? అంచేత అక్కడే పుస్తకం మూసేయాలి. మీరు మీకు నిజంగా మీరు చదువుతున్నటువంటి సుందరకాండ అర్థం అయ్యే ఉంటే మీ భాషలో అర్థం అవుతే అదేగా అర్థం అవుతుంది. ఏమని నిశ్చయించుకున్నాడు? ఆహా సీత తప్పిపోయిందా, సీత జాడ కనుక్కోవాలా, ఆహా అవుతే సరేలే, నేను ఆకాశ మార్గాన ఎవరు చారణులు సిద్ధులు వాళ్ళు తిరిగేటటువంటి ఆకాశ మార్గాన, మళ్ళీ మీరు తిరిగేటటువంటి ఆకాశ మార్గాన కాదు. మేము ప్లేన్ ఎక్కేస్తాం మాస్టర్, అయితే అమెరికాకి వెళ్ళిపోవటానికి అక్కడ సీత కనిపిస్తుందేమో చూస్తాను నేను, హనుమంతుడికి అయితే ప్లేన్ లేదు. అంచేత మొదటి శ్లోకం దగ్గరే మీరు భంగపడిపోతారు, కావాలనే భంగపడతారు. ఇంచంటే అది బేసిస్. అది టీవీ ప్రోగ్రామ్ మీరు చూడాలి. టీవీ ప్రోగ్రామ్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుందా, ఆకాశంలోంచి వస్తుందా? అంచేత టీవీ ప్రోగ్రాంలో మీరు ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే ఎక్కడ చేయాలి మార్పులు? ఆకాశంలో చేయాలి. ట్రాన్స్మిషన్ స్టేషన్లో చేసినవాడు ఎవడు? చేసినవాడు. మీరు ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే మిమ్మల్ని అక్కడ రానివ్వడగా, వాడు మార్చనివ్వడగా మిమ్మల్ని? అంచేత మీకు దమ్ముంటే చేయగలిగితే ఎక్కడ మార్చాలి? ఆకాశ మార్గంలో చేయాలి. ఎలక్ట్రిసిటీ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అక్కడ మీకు అర్థమవుతాయి మొదటి శ్లోకంలోనే. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రామనవమి నాడు కనీసం ఈ బుద్ధి అయినా మనం తెచ్చుకోగలిగి ఈ రామాయణాలు మహాభారతాలు వైజ్ఞానికత యొక్క భౌతిక జగత్తులో అనంతము, యు కాంట్ బీట్ ఇట్. కానీ భౌతిక జగత్తులోనే కాదు, అది స్వాప్నిక జగత్తులోకి తీసుకెళ్తుంది, నిద్రా జగత్తులోకి కూడా తీసుకువెళ్ళి ఇదంతా కాకుండా నాలుగవ పాదంలోకి కూడా తీసుకెళ్తుంది. అందుకు మాండుక్యోపనిషత్ చదవమన్నాను. ఏమిటక్కడ చేతనత్వ విజ్ఞానంలో మనకి నేర్పేది? దశరథుడు ముందు అవ్వాలి మీరు. దశరథుడు అంటే ఎవరు? ఇంద్రియాల కంట్రోల్లో మీరు ఉండకూడదు, నీ యొక్క కంట్రోల్లో ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏంటి? ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినవు, ఇంద్రియాలు ఏం చెప్పినట్టు అది వింటాం మనం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, అది ప్రతి చోట మీరు ఇది గమనించుకోవాలి. చేతనత్వ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇంద్రియాల అధీనంలో మీరు ఉండకూడదు. ఎన్ని రకాల ఇంద్రియాలు ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాల మీద ఆల్మోస్ట్ మానవ జాతికి పూర్తి కంట్రోల్ వచ్చినట్టే. ఎప్పుడో కోపాలను వస్తే తప్ప కంట్రోల్ తప్పదు వాడికి కదా. కర్మేంద్రియాలు మనం ఆపుకోగలం, చూడాలని లేదు కళ్ళు మూసేసుకుంటాం, వినాలని లేదు అసలు మనం చేస్తున్న పనే అంతే కదా. ఇంతమంది గురువులందరూ కూడా ఇన్నేళ్ల బట్టి చెప్తున్నా మనం వింటంలే, అంచేత చెవులు మూసేసుకుంటున్నాం. ఇంకా చేతులు సరే కాళ్ళు బద్ధ పద్మాసనం వేసేసుకున్నాం అంటే చేతులు కాళ్ళు రెండూ కూడా మూసేస్తాం. ఇంకేంటి బద్ధ పద్మాసనంలో చేతుల్ని వెనక్కి పెట్టి కాళ్ళ యొక్క దీన్ని పట్టుకోవాలి. ఇది రామరక్షా స్తోత్రంలో అసలు ఆ ధ్యాన శ్లోకం ఎందుకు చెప్పారో మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. కర్మేంద్రియాల క్లోజర్కి అది సింబాలిజం. అది అంచేతి మీరు బద్ధ పద్మాసనం వేసుకోగలిగారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ కర్మేంద్రియాలు మీ వశంలోకి వచ్చాయా లేదా. అది వచ్చేసాక ఇంకా ఏంటి కంట్రోల్లోకి రావాలి, జ్ఞానేంద్రియాలు కంట్రోల్లోకి రావాలి. అవి అసలు ప్రస్తుతం కంట్రోల్లోకి లేవు, అది మన చేతిలోనే లేవు అవి ప్రస్తుతం. దశరథులు ఎలా అవుతాం, ఇంకా అర్ధదశరథులం అయ్యామన్నమాట మనం. అర్ధదశరథులు ప్రస్తుతం మానవజాతి ఉంది, కానీ మ్యాథమెటిక్స్లో మనం మార్కింగ్ అది వేస్తున్నప్పుడు అరమార్క్ వేస్తే దాన్ని కలిపేస్తాం, పదిన్నర అంటే 11 అని వేసేస్తారు. వేసేసుకోండి, అభ్యంతరం లేదు, కానీ లెక్క దెబ్బతింటుంది, లెక్క సరిపోదు వెంకటస్వామి భాషలో. సరే దశరథులు అయ్యారనుకుందాం, అంటే ఏం చేయగలిగారనమాట, జ్ఞానేంద్రియాలని కూడా మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి విద్యార్థి దశలో మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. పాస్ అయినటువంటి స్టూడెంట్ ఇష్టం ఉండేని చదవడు, కనీసం నేను ఎప్పుడూ ఇష్టం ఉండి చదవలేదు. పరీక్ష మొర్రో అని చదివేవాడిని, ఏదో ఒకటి కనీసం పరీక్ష రాయాలి అని ఇష్టం లేకపోయినా మీరు చదివారు అంటే జ్ఞానేంద్రియాల మీద మీకు కంట్రోల్ ఉన్నట్టేగా, ఇంకా గొప్ప కంట్రోల్ ఉన్నట్టు. ఇంచంటే ఇష్టం ఉన్నదాన్ని మీరు కంట్రోల్ ఏం చేయాలి, అంచేత అయిష్టంగానే చదవండి, లేకపోతే కంట్రోల్ రాదు. ఇష్టం ఉన్న దాని మీద మీకు కంట్రోల్ వచ్చింది అనే భ్రమ వద్దు. ఇంచేత ఇష్టం కనుక ఇంకా నువ్వు కంట్రోల్ చేసేది ఏముంది, అంచేత సాధనలన్నీ అయిష్టంగానే చేయండి. ఇప్పుడు కూడా ఇష్టపడి చేయకండి, ఇష్టపడి చేస్తే మీ కంట్రోల్ తప్పినట్టే లెక్క అని మనం అయిష్టంగానే చేస్తాం, అంచేత ప్రాబ్లం లేదు. దశరథులం అయ్యేటటువంటి లైన్లో ఉన్నాము. ఈ దశరథులకి ముగ్గురు భార్యలు ఉన్నారు, ఎవరెవరు వాళ్ళు, కౌసల్య కైకేయి. పేర్లలోనే చేతనత్వపు యొక్క మూడు స్థాయిలు చెప్తున్నారు వాళ్ళు. భౌతిక జగత్తులో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కౌశల్యం ఉండాలి, ఎక్స్పర్టే కదా. క్రికెట్ బ్యాట్ పట్టుకుని బాగా ఎక్స్పర్ట్గా ఆడగలిగిన వాడు ఇంటర్నేషనల్ అయిపోతాడు, వాడికి ఇంకేం రావక్కర్లే. వాడికి ఇంత చేస్తే గిల్లీ డండాయిగా ఆడేది, వాడు బంతి విసిరాడు వీడు బంతిని కొట్టాడు, కానీ అందులో ఎక్స్పర్ట్ వాడు కుశలం. బ్యాడ్మింటన్ ఏం చేస్తున్నాడు, ఇందా చేస్తేవాడు దానికి ఇంటర్నేషనల్ ఫేము. రావచ్చా రాకూడదా నేను దాని గురించి ఏమంటలే, అంటే భౌతిక జగత్తులో మీరు ఏ పనినైనా కుశలముగా చేయగలిగితే మీకు పేరు వస్తుంది అన్నది అర్థమవుతే చాలు. ఏమీ లేదు, 2 నిమిషాల్లో 500 ఇడ్లీలు తినేయగలిగారు, ఇంటర్నేషనల్ ఫేమ్, గిన్నీస్ బుక్ ఆఫ్ ద రికార్డ్స్లో మీ బొమ్మలు పడతాయి. మీరు ఏది చేసినా కూడా కుశలంగా చేయగలగటం, చదువుకుంటే ఏం చేసినా దాన్ని కౌశల్య అంటాం. ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్, ఆ చేతనత్వము అంటే ఏంటి, మీకు నేను చేసిన ఏ పనైనా కూడా ఎక్స్పర్ట్ వలె చేయాలి అనేటటువంటి తపన ముందు రావాలి. తపన వస్తే అవి ఆటోమేటిక్గా వస్తాయి, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి లక్షణం ఇది. అంచేత జాగ్రత్త అవస్థలో మనిషి యొక్క గొప్పతనాన్ని దేంతో కొలుస్తాం మనం, వాడు చేసేటటువంటి కర్మల యొక్క ప్రావీణ్యత బట్టి కొలుస్తాం, అంతే కదా. ఇది జాగ్రత్త అవస్థ యొక్క పినకిల్ గ్లోరీ, కొండలెక్కగలడు, పిల్లలందరూ కొండలెక్కుతారు. ఎవడో ఎవరెస్ట్ ఎక్కాడు, ఏం చేశాడు ఎవరెస్ట్ ఎక్కితే ఏంటిట, కానీ మనందరికీ తెలుసు, మన ఇంటి పక్కనున్న వాళ్ళ పేర్లు తెలియదు, ఖచ్చితంగా మన ముత్తాత పేరు మనలో చాలామంది తెలియదు, నాకే తెలియదు, కానీ ఎవరెస్ట్ ఎక్కిన వాడి పేరు తెలుసు. ఇంచేత కొండ ఎక్కటంలో ఎక్స్పర్ట్ వాడు, అర్థమైందా. కౌశల్య అంటే ఏంటో అర్థం చేసుకోండి. రామాయణాన్ని చదువుతున్నప్పుడు మన భారతీయ పాఠాలను బోధించేటటువంటి వైజ్ఞానికత, ఏ స్థాయిలో కావాల్సిన వాడికి ఆ స్థాయిలో రిజల్ట్స్ వస్తాయి అది చదివితే. మామూలుగా భక్తిభావంతో ఏకాగ్రతను చదువుతాం, మానసిక శాంతి గ్యారంటీగా వస్తుంది. మానసిక శాంతి మాత్రమే కాదు, నీకు నిజంగా ఏదైనా చికాకులుంటే ఆ పాఠాలు, పాఠం అంటే ఏంటి, నేను ఎడ్యుకేషన్ పాఠాల గురించి చెప్తాను లేదు, ఆవృత్తులు ఉంటాయి, పారాయణలు ఉంటాయి, ఆ పారాయణ రిజల్ట్ ఇస్తుంది. తెలిసి స్విచ్ నొక్కినా, తెలియకుండా స్విచ్ నొక్కినా గాలి వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే స్థిమితంగా ఉండం కదా, స్విచ్ నొక్కేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, గాలి రాలేదంటాం. స్విచ్ ఎక్కడ నొక్కావు నువ్వు? అక్కడ కూర్చుంటే నీకు గాలి వేస్తుంది. పారాయణ ఇక్కడ చేస్తున్నావు, మనసు ఎక్కడికి పోతూ ఉంటుంది, అందువల్ల రిజల్ట్స్ రావు. లేకపోతే రిజల్ట్స్ గ్యారంటీగా వస్తాయి పారాయణ చేసినా తెలియకుండా. కానీ నేను మూడు వైద్య విధానాలను ఆధారంగా చేసుకుని ఇవాళ మీకు చెప్తున్నాను. నేను మీరు ఈ మీ సిలబస్ కోసం కట్ డౌన్ చేశాను సబ్జెక్టుని. ఏంటి అక్కడ చెప్పింది నేను, దశరథుడు అంటే సాధకుడు జ్ఞానేంద్రియాల మీద కంట్రోల్ తెచ్చుకోవటానికి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు? చదువుకుంటున్నప్పుడు, లైబ్రరీలో చదువుతున్నప్పుడు. నీకు ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు నీ జ్ఞానేంద్రియాలు ఆ సబ్జెక్ట్ గురించి వచ్చేటటువంటి జ్ఞానాన్నే తెచ్చుకోవాలి తప్ప మిగతా విషయాల మీదకి వెళ్ళకూడదు. కాన్సన్ట్రేషన్ కుదరటలేదు మాస్టారు, నేను చదువుకోలేకపోతున్నాను. సింపుల్ ఎక్స్ప్లనేషన్ ఏంటంటే మీకు చదువుకోవాలని లేదు. ఇంకా మిగతావి నా దగ్గర ఏమి చెప్పొద్దు. మీరు అది మీరు చేయలేకపోయారు అంటే అర్థం ఏంటంటే అది చేయాలని లేదని అర్థం. అంతే, చెయ్యాలని ఉంటే ఎన్ని వెధవపనులైనా చేసి వెళ్తాం. సినిమాకి వెళ్ళాలని ఉంది, మాస్టర్ వెళ్ళొద్దు అన్నారు, అంచేత మీరు అందరూ కండగట్టుకుని ఏం చెప్తారు? మూడు గంటల పాటు మౌనంగా ఉండమన్నారు మాస్టారు, దాని తర్వాత ఒక గంట పాటు మౌనంగా ఉన్నారు. అంచేత మీరు ఎలాగో మౌనంగా ఉండలేరు. మీకు స్పీచ్లు ఇవ్వటం అలవాటు అయిపోయింది, మీరు ఇక్కడ స్పీచ్లు ఇస్తూ ఉండండి. మేము ఎక్కడికి వెళ్తాం? నిశ్శబ్ద సంగీతంలోకి వెళ్ళిపోతున్నాం. అందరూ అక్కడ కట్టుకట్టు కూర్చుని ఉంటారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారు. అంటే నేను ఆ పనులు చేసేవాడిని, మరి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. అర్థమైందా నేను చెప్పింది? మీకు ఇష్టమైన దానికోసం ఏదైనా చేసి వెళ్తారు, అది నేను చెప్పడానికి కోరిక. అంచేత మీరు చదువుకోలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి అంటే మీకు ఇష్టం లేదు అని. ఇష్టం లేకపోతే ఏం చేయాలి? ఇష్టం కలగ చేసుకోవాలి. ఇది చదివితే ఇంత లాభం అవుతుంది, ఇది చదివితే నేను జీవితంలో స్థిరపడగలుగుతాను, ఇది చదివితే నాకు ఇన్ని లాభాలు వస్తున్నాయి, కనుక కష్టపడండి. ఇంకో దారి మాత్రం లేదు, షార్ట్ కట్స్ చెప్పలేము మేము. నిత్య జీవితంలోకైనా సరే, ఈ గ్రంథాలు మీరు అధ్యయనం చేసుకున్నా సరే. ఇంకోటి ఏంటి చెప్తారు, పరిస్థితులు అనుకూలించటం లేదంటారు. మరి ఆ పరిస్థితులు ఏంటో, అనుకూలించటం లేదేంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నవాడు కోటికి ఒక్కడు ఉంటాడంతే. ఆ కోటిలో మీరందరూ ఒకళ్ళు అవుతే నాకు ఆశ్చర్యమే. కోటి మందిలో ఒక్కొక్కడిని ఎన్నుకుని గురువుగారు ఇక్కడ చేర్చారనమాట, అననుకూల పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ. మరి గురువుగారి మ్యాజిక్లు ఇలా జరుగుతూ ఉంటాయి. అంచేత ఎల్లోపతి శస్త్రచికిత్సా విజ్ఞానము మాత్రమే స్పందించగలదది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను అది. అంచేత శస్త్రచికిత్స సర్జరీ పీక్ వెళ్ళిపోయింది, గుండె తీసి గుండె మార్చేయగలదు. ఇంకా రేపు కొంచెం ఈ ప్లాస్టిక్స్ ఒక నూతన స్వరూపాన్ని పొందబోతున్నాయి. త్వరలో పొందితే అన్నీ ఆర్టిఫిషియల్ లింబ్స్ వచ్చేస్తాయి, మీకు కంటితో సహా అన్నీ వచ్చేస్తాయి. మీకు గ్యారంటీగా మీకు ఉండవలసింది ఏంటంటే బ్రెయిన్. బ్రెయిన్ లేకపోతే ఎవడో ఏం చేయలేడు, కానీ బ్రెయిన్ని మార్చలేడు ప్రస్తుతం ఇంకా. రేపు అది కూడా మారుస్తారేమో చెప్పలేము. అప్పుడు ఏంటన్నమాట, మీకు అన్ని ఇంద్రియాలు అమర్చేయగలరు ప్లాస్టిక్ ద్వారా. త్వరలో వస్తుంది అది. కానీ ఇది ఏంటి, జాగ్రత్త అవస్థలో మాత్రమే. ఇంచేత కళ్ళు మూసుకుని మీరు నిద్రపోయి కలలు గంటున్నప్పుడు ఈ ఏ ఇంద్రియాలు పనిచేయవు. భౌతిక శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు పనిచేయవు, భౌతిక శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కొంతమంది పనిచేస్తూ ఉంటాయి, కళలో వాడు యుద్ధం చేసేస్తూ ఉంటే ఇక్కడ చేతులు కాళ్ళు ఆడించేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కాళ్ళు చేతులు ఆడించటం, అక్కడ కాళ్ళు చేతులకి లింక్ లేదు. అక్కడ అక్కడ ఎవరినో కొట్టేస్తూ ఉంటాడు, ఇక్కడ తలగడానికి కొడుతూ ఉంటాడు. అక్కడ ఎవరినో ఎందుకంటే వాడి బాసనే కొడతాడు. మళ్ళీ ఆ రహస్యాలు ఎందుకు అంటే అర్థమవుతుంది కదా. స్వాప్నిక జగత్, స్వాప్నిక జగత్తులో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, స్వాప్నిక జగత్తులో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు మీ కంట్రోల్లోకి రావాలి అంటే సుమిత్రతత్వం ఉండాలి. సుమిత్ర అంటే విశ్వామిత్రత్వం, మంచి మిత్రత్వం, గుడ్ ఫ్రెండ్షిప్. ఇంగ్లీష్లో చిన్నప్పుడు కథలు రాయించేవాళ్ళు గుడ్ ఫ్రెండ్షిప్కి. ఏంటంటే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అది సుమిత్ర అంటే. అంచేత స్వాప్నిక జగత్ మనకి అర్థం అవటం లేదు. స్వాప్నిక జగత్తులో మీరు వెళ్ళలేకపోతున్నారు అంటానికి కారణం ఇప్పుడు అర్థమైందా? ఎందుకు వెళ్ళలేకుండా ఉన్నారు? సుమిత్రత్వం లేదు, ఇతరుల మేలు కోరేటటువంటి లక్షణము లేదు మానవ జాతికి ప్రస్తుతం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పరిజన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. అంటేనే రామరాజ్యం. రామరాజ్యంలో ఇవన్నీ ఉంటాయి. రామరాజ్యంలో ఉండేటటువంటి సంఘటనలే ఈ వర్ణన అంతా కూడా. అంచేత మొత్తం రామాయణము రామనవమి నాడు ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఇది మన స్వప్నము. స్వప్నం అంటే కల అంటే సైంటిస్టు ఒక కలగంటాడు, కానీ ఆ కళ ఏమవుతుంది? భౌతిక జగత్తులోకి దిగుతుంది. ఇవాళ కాకపోతే రేపు దిగుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దిగుతుంది, ఎప్పుడప్పుడు గ్యారంటీగా దిగుతుంది. దిగేంత వరకు వాడు వదలడు దాన్ని. అంతేగా సైంటిస్ట్ అంతే, వాడేదో అనుకున్నాడు ఎగరాలి అని. మనకి రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉన్నది ఏంటి అంటే లియోనార్డో విన్సీ యొక్క డ్రాయింగ్స్. ఇంతకు ముందు కూడా ఎగరాలి అనుకునేవాళ్ళు మనుషులు, అంటే ఆధునిక మానవ జాతి గురించి చెప్తున్నాను నేను. దాని తర్వాత ఎప్పుడు ఎగిరాడు మనిషి 2 నిమిషాల పాటు? రైట్ బ్రదర్స్, 2 నిమిషాలు ఎగిరారు. ఇప్పుడు కరెక్ట్ ఇంజన్ అది ఉండాలి, కానీ హైజాక్ అవుడు చేయకుండా ఉండి వాడు దింపేయకుండా ఉంటే ఇంచంటే సుమిత్రత్వం లేదు. ఎంతసేపైనా ఎగరొచ్చు మీరు, ఇంధనం ఉంటే. ఏమైంది అక్కడ? కళ భౌతిక జగత్తులోకి దిగింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మొత్తం రామాయణము చేతనత్వ విజ్ఞానమే. మీరు ఏదైనా చేసేయచ్చు రామాయణంతో ఉపయోగించుకోవాలి. అందువల్ల ఈ రామాయణం మహాభారతాలు అవి టెక్స్ట్ బుక్లుగా అలా ఉండిపోయాయి. ఫిజిక్స్ వాడికి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలో, కెమిస్ట్రీ వాడికి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలో, చేతనత్వ విజ్ఞానం చదివే వాళ్ళకి ఈ 3 టెక్స్ట్ బుక్లు అవసరమే. రామాయణం, మహాభారతం, భాగవతం చేతనత్వ విజ్ఞానం యొక్క టెక్స్ట్ బుక్స్ ఇవి. కానీ టెక్స్ట్ బుక్స్లో చెప్పినటువంటి విషయాలు ముందు మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. అక్కడికి మేము ప్రాక్టికల్స్ చేయిస్తున్నప్పుడు వాళ్ళ చేత బట్టి కొట్టిస్తాం ప్రొసీజరు. ఎందుకు? అక్కడ తప్పు చేయకుండా ఉండటానికి. స్టెప్ వైజ్ వాడికి ప్రొసీజర్ ఖండత వస్తేనే తప్ప వాడిని ల్యాబ్లోకి వెళ్ళనేము. మేము పుస్తకం తీసి చేస్తామంటే అందుకు ఉదాహరణ ఇచ్చింది, హోమియోపతి డాక్టర్కి అలోపతి డాక్టర్కి. వాడు కొయ్యాలి, ఆపరేషన్ చేయాలి, ఒక్క నిమిషం ఆగు నేను బుక్ చూస్తాను, ఘాటు పెట్టేశాడు వాడు. అప్పుడు ఏమవుతాడు? మనం ఆ పిచ్చి చేస్తాం. ఆధ్యాత్మిక జగత్తులో పరిపూర్ణముగా అసలు ఏ సబ్జెక్టు మనం నేర్చుకోవాలో ఆ సబ్జెక్ట్ వైపు మీ దృష్టి మళ్లించడానికి తాపత్రయం అంతా నాది. నా తాపత్రయం ఏమిటి? ఆధ్యాత్మికత అంటే మీ చేతనత్వం మారిపోవాలి. ఇంజనీరింగ్ చదవక ముందు స్టూడెంట్కి కట్టడం ఎలాగో తెలియదు. ఇంజనీర్ అయిపోగానే డాక్టర్కి ముందు మందులు ఎలా ఇవ్వాలో, శరీరంలో ఏ భాగం ఉందో తెలియదు. అయిపోయాక అలాగే మీరు ఈ రామాయణాలు మహాభారతాలు భాగవతాలు తెలిసాక మీ జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులను పూర్తిగా మీ కంట్రోల్లోకి చేసుకోలేకపోతే, అంటే కౌశల్య, సుమిత్ర, కైకేయి మీ వశంలోకి రాకపోతే, తే సంగతి వదిలేద్దాం. వస్తే ఏమవుతుందో అన్నదే శ్రీ సూక్తము, చదవండి. చేతనత్వ విజ్ఞానం గురించి చెప్పుకుంటూ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇందులో జాగ్రత్త అవస్థ యొక్క పెర్ఫెక్షన్, యోగ కర్మసు కౌశలం, బ్రెయిన్ సర్జరీ. కాస్త వాడు తప్పు చేస్తే మనిషి పెరలైజ్ అయిపోతాడు, కానీ చేసి పారేస్తున్నారు కదా. యోగ కర్మసు కౌశలం ఎల్లోపతి యొక్క భౌతిక జగత్తు యొక్క జాగ్రత్త అవస్థ యొక్క పరమావధి. నెక్స్ట్ ఏంటి చెప్పాను? స్వప్నావస్థ. స్వప్నావస్థ యొక్క పెర్ఫెక్షను ఏ మందులతో వస్తుంది? హోమియోపతి మందులతో వస్తుంది. మీకు గత 5-6 ఏళ్లగా మీరు కనుక ప్రపంచాన్ని కాస్త కళ్ళు తెరుచుకు చూస్తూ ఉంటే ఈ తేడాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎల్లోపతి వైద్య విధానం మీద నమ్మకం తగ్గుతూ హోమియోపతి వైద్య విధానం మీద నమ్మకం పెరుగుతోంది. కనిపిస్తుంది కదా ఎక్కువ మందికి. అంటే కౌశల్య తర్వాత స్థితి, సుమిత్ర స్థితి. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఇవి మస్ట్ చేస్తున్నారు చాలామంది గురువులు. ఈకే గారు ముఖ్యంగా హోమియోపతి వైద్య విధానం నువ్వు నేర్చుకు తీరాల్సిందే. ఎందుకు నేర్చుకు తీరాల్సిందే? నీకున్నటువంటి జ్ఞానము ఇతరులకి లాభము చేస్తేనే నీకు ఆ జ్ఞానము పూర్తిగా వంటబట్టినట్టు, అంతే కదా. వైద్య విధానం ఏం చేస్తుంది? నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ఉపయోగపడేటట్టు చేస్తుంది. కానీ హోమియోపతి వైద్య విధానం యొక్క అసలు లక్ష్యం మర్చిపోయారు హోమియోపత్స్ కూడా. వాళ్ళు కూడా రోగాలకి మందు ఇవ్వటం మొదలెట్టారు, భ్రష్టపట్టించారు హోమియోపతిని. హోమియోపతి రోగానికి మందు ఇవ్వదు, రోగికి మందు ఇస్తుంది. ఎల్లోపతి రోగానికి మందు ఇస్తుంది. మీకు ఆ తేడా తెలియాలి. అవి తెలిస్తేనే ఈ చేతనత్వ విజ్ఞానం మీకు అర్థమవుతుంది. నేను హోమియోపతి వైద్య విధానం గురించి మాట్లాడటలేదు, నాకు రాదు అది. కానీ చేతనత్వ విజ్ఞానం నాకు అవగాహన అయింది. ఆ తేడా అర్థం చేసుకోండి. రోగానికి మందిస్తే తాత్కాలికంగా ఆ రోగం పోతుంది, పోయి ఏమవుతుంది? పిలుచుకొస్తుంది ఫ్రెండ్స్ని. రోగికి మందిస్తే అంటే ఏంటి? రోగికి మందివ్వటం అంటే ఏ ఆలోచన విధానాల వల్ల వాడికి రోగం వస్తుందో ఆ ఆలోచన విధానాన్ని మార్చడం. సుమిత్రత్వం ఉన్నవాడికి రోగాలు రావు. అది మీకు అర్థం అవ్వాలి చేతనత్వ విజ్ఞానంలో. రోగం వచ్చిందంటే లేదనే అర్థం. ఇంకా మళ్ళీ దానికి కండిషన్స్ ఏం చెప్పకూడదు. వాడి రోగాన్ని నేను తెచ్చుకున్నాను, వీడి రోగాన్ని నేను తెచ్చుకున్నాను, నాకు అసలు రోగాలు ఎక్కడొస్తాయి అనేటటువంటి పిచ్చి పిచ్చి మాటలు మీరు మాట్లాడకండి, ఇంకోటి చెప్తే వినబాకండి. ఎవడికి రోగం వచ్చినా కాజెస్ వేరుగా ఉండవచ్చు. నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు రక్షించడానికి ఇంకోటి దూకాడు అనుకోండి, యాక్షన్ ఒకటేగా, వీడు నీళ్ళల్లో పడ్డాడు, వాడు నీళ్ళల్లో పడ్డాడు, కానీ భావం వేరు వేరు. నేను నీళ్ళల్లో పట్టం గురించి చెప్తున్నాను. నేను వీడు తడుస్తాడు, వాడు తడుస్తాడు. రోగం అంటే నా ఉద్దేశం తడవటం అర్థమైంది కదా. మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, చాలా ప్రమాదాలు వస్తాయి. మాస్టర్ ఇది చెప్పారని చెప్తారు మీరు వచ్చిన పెద్ద గొడవ. అది మాస్టర్ ఏం చెప్పలేదు, మీరు మీ దృష్టికోణంతో అర్థం చేసుకుంటారు. ఒకసారి నేను చెప్పిన దానికి కూడా చాలా అందమైన రంగులు పులి మీద చెప్పొచ్చు, అది చేయండి మంచిదే. అంచేత హోమియోపతి వైద్య విధానం రోగికి మందు ఇస్తుంది, రోగానికి మందు ఇవ్వదు. కానీ ఇప్పుడు హోమియోపతి ఏం చేస్తున్నారు? రోగానికి మందు ఇస్తున్నారు. అంచేత వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు పాపం? జాగ్రత్త అవస్థలోకి వచ్చేసారు. పనిచేస్తాయా పనిచేయవా అది వేరే విషయం. మనం ఇప్పుడు వైద్య విధానం గురించి మాట్లాడుకోవటం లేదు. అర్థమైందా తేడా? అంచేత దృష్టికోణంలో మార్పు ఉండాలి. మనిషి యొక్క చేతనత్వంలో ఉన్నటువంటి లోట్ల వల్ల రోగాలు వస్తాయి అన్నది ఎల్లోపతి పట్టుకుంది. దానికి పేరేం పెట్టింది? సైకోసోమాటిక్ మెడిసిన్ అంది. ఈర్ష్య, ద్వేషము అది వస్తే మోకాలు నొప్పులు వస్తాయి. అంచేత నాకు మోకాలు నొప్పులు ఉన్నాయంటే సుమిత్రత్వం లేదని. చివరికి సింపుల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే సుమిత్రత్వము లేకపోతే విశ్వామిత్రత్వము ఉంటే ఈ రోగాలు ఏమీ ఉండవు. రోగాలు ఉన్నాయి లేవు, మరి ఏం చేయాలి? అది మీరు నిర్ణయించుకోండి ఏం చేయాలో. కళల యొక్క ప్రదేశము. అంచేత హోమియోపతి వైద్య విజ్ఞానము కరెక్ట్ పరాకాష్ఠకు ఎప్పుడు వెళ్తుంది అంటే వాడికి వచ్చేటటువంటి రోగికి వచ్చే కళలను బట్టి మందు వేయగలిగేటటువంటి స్థితిలో హోమియో వైద్యుడు వచ్చినప్పుడు పెర్ఫెక్ట్ అవుతాడు వాడు. శస్త్రచికిత్స పెర్ఫెక్ట్ అవుతే ఎల్లోపతి, కళల విజ్ఞానము పెర్ఫెక్ట్ అవుతే. ఇప్పటికీ ఉన్నాయి మందులు హోమియోపతిలో, ఫలానా మందు ఈ కళలు వస్తాయి, ఫలానా మందు ఈ కళ్ళు వస్తాయి. టైఫాయిడ్ రోగంలో ఓ విచిత్రమైనటువంటి లక్షణం ఉంది, హల్లూసినేషన్. గది యొక్క నాలుగు మూలలా కూడా వాడి అంగాలు వేరువేరుగా పడి ఉన్నాయి అనేటటువంటి భ్రాంతి వాడికి కలుగుతుంది. అది రోగ లక్షణం. రోగ లక్షణం కాకుండా భౌతిక జగత్తులోనే అది చేయగలిగితే అది ఖండయోగం అవుతుంది. మీరు ఆ లింక్ అర్థం చేసుకోండి. ఇవంతా ఎందుకు చెప్తున్నాను? దానికి ఒక మందు ఉంది బ్యాప్టీషియా అని. హోమియోపతి వైద్యం యొక్క పరాకాష్ఠ ఎప్పుడు ఎగిడిపోతుంది అంటే ఆ మందు ఇచ్చి మీ చేత భౌతిక జగత్తులో ఖండయోగం చేయించగలిగితే. దాన్ని క్వశ్చన్ మార్క్ వేసి ఆ దృష్టిలో చదువుకోండి మీరు. సుమిత్రత్వం అది మంచి మనసు ఉంటే తప్ప చేయలేరు. ఇది వేస్తే వాడికి ఖండయోగం అవుతుందని మీ శత్రువుకి ఇచ్చారనుకోండి, వాడికి పనిచేయదు అది. మీరు అనుకుంటారు అది పని, నా దగ్గరికి చాలామంది వచ్చి చాలాసార్లు అడుగుతారు, వాడు మనసు మార్చేయండి మాస్టర్ మీకు హోమియో మందులు ఉన్నాయి కదా అని మారదు. అందుకే తత్సన్నిధౌ వైరత్యాగ అన్నాడు పతంజలి కూడా, పాపం చాలా జాగ్రత్తగా రాశాడు. అతని సన్నిధానంలోనే వైరత్యాగం అవుతుంది తప్ప మనిషి వెళ్ళిపోయాక మళ్ళా మామూలే. అందుకే సింహాసనం గురించి చెప్తూ ఉంటాయి కదా నేను, విక్రమార్క సింహాసనం, దాని మీద కూర్చున్నప్పుడు భలే భలే కబుర్లు ఉంటాయి, పక్కకి దిగ్గానే కబుర్లు పోతాయి. ఇదంతా ఏ చేతనత్వం, స్వాప్నిక చేతనత్వం గురించి ఉదాహరణలు ఇస్తున్నాను నేను. కానీ హోమియో వైద్య విధానం మీరు ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తున్నాను నేను. కానీ ఆ హోమియో వైద్య విధానం ఎందుకు నేర్చుకోవాలి ఆధ్యాత్మిక దృష్టితో అంటే, ఇతరుల రోగాలు నయం చేయటానికి కాదు. ఇంకేంటంటే హోమియో వైద్య విధానం నీకు నిజంగా పరిపూర్ణంగా వస్తే నువ్వు బ్లాంక్ పిల్స్ ఇచ్చినా వాడికి తగ్గిపోతుంది, ఉత్తి మాత్రలు ఇచ్చిన. అది ఎల్లోపత్స్ కన్ఫర్మ్ చేశారు తమాషా, అదే పాపం వాళ్ళు సుమిత్రత్వం వచ్చింది కనుక. ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం దాన్ని, ఇంత పెద్ద పుస్తకం ఉంది అది. ప్లాసిబో అంటే ఏంటో తెలుసా, మందు లేదు అని ఉత్తి మాత్రలు ఇస్తారు వాళ్ళు, కానీ దానికి ప్రభావం ఉంది. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇచ్చేవాడికి ఎదుటివాడి బాధ నయం కావాలి అనేటటువంటి ఆర్తి. నాకు తెలిసి ఆ ఆర్తి తలగడాలు తలపేసేంత లెవెల్లో ఒకే ఒక వ్యక్తికి వెళ్ళింది, శ్రీనాథ శర్మ ఆచార్యకి. సుమిత్రత్వం అంటే అది, ఎదుటివాడి బాధ తీర్చడానికి నేను 1000 రూపాయలు ఇచ్చే అనేటటువంటి వాడు అహంకారి మాత్రమే. వాడి బాధ చూసి నువ్వు ఏడవగలగాలి. ఇక్కడ ఇందుకు ఏడవటం, 10 మంది చూస్తున్నారని కాదు, అర్ధరాత్రి ఏడ్చేవాట ఆయన. ఈ మోక్షం అంటే ఏంటో నాకేమీ తెలియలేదు, నన్ను మోసం చేశారు గురువులు అందరూ కలిసి, మోక్షం మోక్షం అన్నారు, నాకు మోక్షం ఏమీ అర్థం కాలేదు, ఏడవటం అర్థమైందన్నాడు. చదవండి ఆయన ఆత్మకథ. సుమిత్రత్వం అది, ఆ చేతనత్వం వస్తే మీరు ఏడ్చి తీరుతారు అది. కానీ తమాషా ఏంటంటే సినిమా హాల్లో ఏడవగలరు కానీ ఇంట్లో అలాంటి సంఘటనలు జరిగితే ఏడవం. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. సినిమా హాల్లో వాళ్ళు బాధలు పడిపోతూ ఉంటే మనకి కడమని నీళ్ళు వచ్చేస్తాయి, కానీ ఇంట్లో అలాంటి బాధలు జరిగితే కడమని నీళ్లు రావు ఇంకా మనం. అంచేత ఆ చేతనత్వ విజ్ఞానము అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను, సుమిత్రత్వము అంటే అర్థమైంది కదా, సుమిత్రత్వము యొక్క సిమ్టమ్స్ మీకు హోమియోపతిలో కనిపిస్తాయి. అంచేత మీకు హోమియోపతి వచ్చింది అంటే అర్థం ఏంటి, మీలో సుమిత్రత్వం వచ్చినట్టు లెక్క. కానీ అక్కడ ఆగదు, ఇంకో స్థితి ఉంది, కైకయి, గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రాస్థితి యొక్క ప్రథమ లక్షణం ఏంటి అంటే అజ్ఞానం. మీ గురించి కూడా మీకు తెలియదు, కానీ మాండక్యోపనిషద్ ఏం చెప్తుందంటే, ఏష సర్వేశ్వరః, ఏష సర్వజ్ఞ, ఏష ప్రజ్ఞానఘన. భావాలు అర్థమవుతున్నాయి కదా. ఆ నిద్రాస్థితి ఎలాంటిది అంటే ప్రజ్ఞానఘన. కానీ ఆ ప్రజ్ఞానఘనత్వం ఎలా ఉంటుందంటే జాగ్రత్త అవస్థలో మీకు తెలియదేమి, అక్కడ తెలుసు ఇక్కడ తెలియదు. అందుకే దాన్ని ఏమంటాం మనం, కాజల్ ప్లేన్. కాజల్ ప్లేన్ అంటే కారణ జగత్. ఈ సంపూర్ణ సృష్టికి కూడా కారణం అది, సంపూర్ణ రామాయణానికి కారణం ఎవరు, కానీ అజ్ఞానం. కానీ అజ్ఞానంలో ఉన్న పనులు జరిగిపోతూనే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే బేసిస్ అది. దీని గురించి నేను డీప్గా వెళ్ళలేను, కానీ ఎందుకు వెళ్ళలేను అంటే అక్కడ కాంట్రడిక్షన్స్ అన్నీ వస్తాయి. అక్కడ నిర్గుణం అంటాడు, సగు అన్ని గుణాలు ఉన్నాయంటాడు, క్రోధం ఏమీ ఉంది అంటాడు, క్రోధం అంతా ఉందంటాడు. క్రోధ క్రోధకృత్ అంటే ఏంటి, రెండు పోల్స్ అక్కడ కలుస్తూ ఉంటాయి, పాజిటివ్ పోలు నెగిటివ్ పోలు. ఇంకా దాని గురించి మనం డీప్గా వెళ్ళొద్దు, కానీ దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే, నిద్రాస్థితిని మీరు ఉపయోగించుకోగలిగితే ఆయుర్వేదిక్ డాక్టర్లు అవుతారు మీరు. అంటే అక్కడ మీరు రోగికి మందు ఇవ్వరు. ముందేం చెప్పాను, ఎల్లోపతిలో రోగానికి మందు, హోమియోపతిలో రోగికి మందు, మరి ఆయుర్వేదంలో సమస్త భూమండలానికి మందు, గ్రూప్కి మందు వేస్తారు, గ్రూప్ చేతనత్వం. అంతే, అది కొంచెం అర్థం అవుతుందో అవదో నాకు తెలీదు. ఉదాహరణకి పోలియో డ్రాప్స్ వేస్తున్నాం మనం, రఫ్ ఉదాహరణ అది, కరెక్ట్ ఉదాహరణ కాదు. కానీ నేను అంతకంటే కరెక్ట్ ఉదాహరణ మీకు ఇవ్వలేను. నేను ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఏం రాదు, అదేం ఎఫెక్ట్ అయింది, గ్రూప్ ఎఫెక్ట్. అసలు రోగమే రాదు వాడికి, రోగి కాదు. రోగి ఎప్పుడు రోగం ఉంటే అసలు వాడికి రోగమే రాదు. ప్రివెంటివ్ మెడిసిన్ ఆయుర్వేద. అంచేత ఆయుర్వేదలో ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్న చోట రోగులు ఉండరు. రోగులు ఉన్నారంటే ఆయుర్వేదిక్ డాక్టర్ లేడు. దీన్ని కుంభకర్ణుడి యొక్క జీవిత చరిత్రలో చాలా బాగా చూపిస్తారు ఈ ఆయుర్వేదాన్ని. హోమియోపతి విభీషణుడు, ఎల్లోపతి రావణాసురుడు. రామాయణాన్ని కూలంకషంగా కనుక మీరు చదువుకోగలిగితే సమస్త విజ్ఞానము అక్కడ వస్తుంది. నేను వైద్య విధానాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను అంటే, మనం ఆహారం తీసుకునేటటువంటి విద్య ఉందే, ఆ విద్యని కనుక, ఆహారం ఎలా తీసుకోదో నేను చెప్పాను కదా, మంత్రము, మంత్రము తర్వాత యంత్రము, యంత్రము తర్వాత ఆహుతులు వేస్తూ ఆహారం తినడం, ఆహారం తిన్న తర్వాత సమస్త ప్రపంచానికి మీరు తిన్నటువంటి ఆహారం అందుగాక అన్నది కనుక మీరు చేయగలిగితే, అతి త్వరలో మీ గ్రూప్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగితే, అంతకంటే ఎక్కువ కల్లే. ఇథియోపియా ఉంది కదా, ఎంత చచ్చిపోతున్నారు రోజుకి అక్కడ, అతి త్వరలో మీరు వింటారు ఎవరు ఆఖరి చావులు ఇంకా చావటం లేదు అని. మీ వల్లే, మీరు చేస్తే అది అంటే సుమిత్రత్వాన్ని దాటిన స్థితి. అది సుమిత్రత్వంలో మిత్రుడికి మంచి కావాలి అనే అర్థం దాగి ఉంది. అంతే కదా సుమిత్ర అంటే అర్థం ఏంటి, నా స్నేహితుడికి మంచి జరగాలి అని, దాన్ని నెక్స్ట్ స్టేట్ అందరికీ మంచి జరగాలి అని. అంచేత నేను చెప్పినటువంటి ఆహార స్వీకరణ పద్ధతి, మరి వీళ్ళు ఇవాళకి ఇస్తారో లేదో మరి నాకు తెలియదు, అది కొంతమంది మీద ఆధారపడింది. అక్కడ కూడా ముగ్గురు ఉన్నారు, ఇద్దరు సీతారాములు రామనవమి కనుక, ఒకరు రాజ్యలక్ష్మి గారు రామరాజ్య స్థాపకులు. వాళ్ళకి అప్పచెప్పాను నేను ఆ పని. అసలు పని అప్పచెప్పినట్టు తెలుసా మీకు, చేతులెత్తండి ఎవరు అంటే అందాను నేను తినే అంటే, అనంతమైనటువంటి సంపద ఆహారము ద్వారా. సంపద అన్నాను ఇది కాదు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆ స్థితి మళ్ళా ఈ కాగిత ముక్కల మీద మీరు పడితే నేను చేయగలిగేదేం లేదు. అంచేత ఇన్ఫైనైట్ రిచెస్, అనంతమైనటువంటి సంపద అంటే క్యారెక్టర్, చరిత్ర. కోన్నస్విన్ సాంప్రతాంలోకి అని ఆ 16 ఉన్నాయి కదా, అందులో రాముడు యొక్క చరిత్ర, ఆ కాన్షియస్నెస్ మూడు ప్లేన్స్లోనూ, జాగ్రత్త అవస్థలోనూ అదే లెవెల్లో ఉంటుంది, స్వప్నావస్థలోనూ అదే లెవెల్లో ఉంటుంది, సుషుప్తావస్థలోనూ అదే లెవెల్లో ఉంటూ ఇంకొక స్థితి ఉంది. ఈ మూడు స్థితులు అర్థమయ్యాయి కదా. అంచేత రోగానికి మందు, రోగికి మందు, అసలు రోగులే లేకుండా చేయటం. రోగమే లేకపోతే మృత్యువు కూడా ఉండదు. రోగం లేకపోతే మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది, దాని పరాకాష్ఠ ఎక్కడుంది, సంజీవిని. అది వస్తుంది మీకు రామాయణంలో. అంటే సంజీవిని పర్వతాన్ని మీరు తేగలరా, తేగలరు. కానీ సంజీవిని పని చేయాలి అంటే అది ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకి రావాలి. అంతే కదా, సంజీవిని హిమాలయాల్లోకి తీసుకెళ్ళిపోలేదు, లక్ష్మణ్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా, అది ఎవరికి తట్టలేదు. అంటే ఆ ప్రశ్నలు తట్టడం కూడా గొప్పే. ఇంత హనుమంతుడు అక్కడి నుంచి ఆ సంజీవిని పెకిలించుకుని ఇక్కడ రావటం బదులు, హనుమంతుడికి అన్ని సింపులే కదా, అదంతా మోసుకు రావటం బదులు లక్ష్మణ్ని ఎక్కించేసుకుని, రెండో వైపు సుశేషుడు ఆ డాక్టర్ని ఎక్కించేసుకుని, బాబు అదేంటో నేను గుర్తించలేను, తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళలేదు. అసలు ఆ ప్రశ్న ఎవడు అడగడు, కానీ అడిగితే దానికి జవాబు ఏంటంటే వెళ్తే మందు పనిచేయదు ఉత్తర ధ్రువం దగ్గర. ఉత్తర ధ్రువంలో పండినటువంటి ఆ సంజీవని దక్షిణ ధ్రువంలోనే పనిచేస్తుంది. అదేమిటో అన్నది తురియ చేతనత్వంలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందు ఈ మూడు చేతనత్వాలు అర్థమయ్యాయి కదా, జాగ్రత్త అవస్థలో రోగానికి మందు, స్వప్నావస్థలో రోగికి మందు, సుషుప్తావస్థలో కారణ జగత్తులో రోగ కారణమే నివారించబడుతుంది. దానికి తగినటువంటి అదంతా ఆహారంలోనే. అంచేత ఆయుర్వేదంలో మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మందు కంటే అనుపానం చాలా ముఖ్యం. అనుపానం అంటే దేని ద్వారా మీరు దాన్ని స్వీకరిస్తారు, తర్వాత డిస్కస్ చేద్దాం అది ఆయుర్వేదం గురించి. కానీ ఈ పాయింట్ అర్థమైందా మీకు? చాలా జాగ్రత్తగా ఈ రెండు నెలలు దీనికి సంబంధించిన ప్రతి పుస్తకము లైబ్రరీలో ఉంది ఇక్కడ. కానీ దయచేసి పుస్తకాలు మాయం చేయకండి. మళ్ళా నేను ఆ పుస్తకాన్ని సంపాదించుకోలేను. నా మీద అంటే మీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నాకు భయమే. కానీ ఏంటంటే మా గురువుగారు చెప్పారు, పోతే పోయే లేరా పుస్తకాలే కదా, పోయిన పుస్తకం అంతా నీ బుర్రలో నేను పెడతాను అని ఆయన దగ్గర వాగ్దానం చేసుకున్నాకే నేను చేశాను. నేను నా స్వార్థం నేను చూసుకున్నాను అండి అది, కానీ మీ స్వార్థం కాస్త. ఒక్క పుస్తకం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 26 దాటనివ్వకండి. అదొక నియమంగా పెట్టుకోండి. ఆ పక్కనే కదా, అక్కడికే వెళ్ళి చదువుకుని పెట్టేస్తాం కదా, వద్దు. ఒక నియమం పెట్టుకుంటే ఆ లక్ష్మణ గీత లాగా పెట్టుకోండి. ఏ బుక్ నేనే వెళ్తే తీసుకోవటం లేదు, నేను చదువుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి చదువుతున్నాను. ఆ నియమం యొక్క ఇంపార్టెన్స్ తర్వాత తెలుస్తాయి మీకు. పుస్తకాలు పోతాయని కాదు, నా అనుభవం ఏంటంటే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం ఒక్కరోజు కూడా నేను చదవలేదు ఇంట్లో. నేను ఎప్పుడు చదువుకున్నా లైబ్రరీలోనే చదువుకున్నా. మీ అనుభవం కూడా అదే అయి ఉంటుందని నమ్మకం. ఇంట్లో చదవు మనం అనుకుంటాం అంతే. నాకు టైం దొరకటం లేదు మాస్టరు, లైబ్రరీకి రావడానికి టైం దొరకకపోతే ఇంక ఇంట్లో నువ్వేం చదువుతావు? మీ ప్రశ్న అదే, మీకు లైబ్రరీకి రావడానికి టైం లేదు అంటే ఇంట్లో కూడా టైం లేదనే అర్థం. ఉంటే వద్దురుగా లైబ్రరీకి. అంచేత టైం లేదు కనుక ఇంటికి తీసుకెళ్తాను అని మోసగించకండి నన్ను. నన్ను మోసగించలేరు, మీరు మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. అర్థం చేసుకోండి ఏం చెప్పాను. అనాటమీ, శరీర నిర్మాణములో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఎక్కడ ఏ ఎముక ఉన్నది, ఆయుర్వేదము విరిగిపోయినటువంటి ఎముకలను తక్షణం అతికించగలదు. హరిహదలు కాదు ఇది, తక్షణం చేయగలదు. అది చేసేవాడు పూర్వకాలంలో, అది ఇన్స్టంటేనియస్. కానీ ఆ విద్య రావాలి అంటే మీకు ఈ చేతనత్వం మారాలి. ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ దగ్గర నుంచి తీసి రసీది ఇచ్చాం. సెన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సుమిత్రత్వము. ఎదుట వాడికి లాభం రావాలి. అక్కడి నుంచి ఎక్కడికి? ఎదుటవాడు అంటే మళ్ళీ మనం ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తాం. ఇంకా దాటి అందరికీ లాభం రావాలి. మనం చేసేటటువంటి ఆ సేవివి ప్రేయర్ భోజనం అయిన తర్వాత అంత స్థితికి తీసుకెళ్తుంది అని చెప్పినా మీరు రెగ్యులర్గా చేయలేకపోతున్నారు అంటే మీ భావాలు ఏంటో అర్థమవుతున్నాయి కదా. మీ చేతనత్వంలో ఉన్నటువంటి లోపాలు సవరించుకోండి దాన్ని. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అది హ్యూమన్ వీక్నెస్. అంచేత మీరు బాధపడక్కర్లేదు మేము చేయలేకపోతున్నామని. ఇంచేతంటే మీరు చెప్పగానే చేయగలిగితే అంత తొందరగానే మర్చిపోతారు. కష్టపడి నేర్చుకున్నదే మిగులుతుంది ఎప్పుడు కూడా. అంచేత మీరు చేయలేకపోయాం అనేటటువంటి వేదన వచ్చి మీరు ఆహారాన్ని ఎలా తీసుకోగలిగితే, మరి ఇవాళ సాయంత్రానికి మాత్రం ఆ బుక్ తీసుకొచ్చేయండి. ఏంటా బుక్? ఆహారము ద్వారా అనంత సంపదలు, ప్లూరల్. ఇప్పుడు చెప్పినవి చెప్పాను నిన్న కూడా, ఇప్పుడు చెప్పినవి కూడా కలుపుకోండి మీరు. కానీ సాయంత్రానికి వచ్చేయాలి. ఒక 20-30 పేజీల కంటే ఎక్కువ రాయక్కర్లేదు. అందులో మొత్తం ఉండాలి. యంత్రం ఉండాలి, మంత్రం ఉండాలి, మంత్రం యొక్క అంతరార్థం ఉండాలి. ఈ చేతనత్వంలో అచ్యుత, అనంత, గోవింద, కైకేయి, సుమిత్ర, కౌశల్య. అచ్యుత అంటే ఏంటి? నిద్రాస్థితిలో మీకేం పట్టదు, అంతే కదా. మీకు నిద్రాస్థితిలో ఏం పడుతుంది? మీరు ఎంత బ్రహ్మాండమైన రోగంతో ఉన్నా, మీకు ఎంత బాధలున్నా ఆ బాధ మీకు తెలుస్తుందా? అచ్యుత స్థితి. అనంత, స్వప్నస్థితిలో అనంతమైనటువంటి బాధలు మీరు పడవచ్చు. స్వప్నస్థితిలో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇండివిజువల్, వ్యక్తిగతంగా అందరి పక్కవాడికి వెళ్ళేది అది. గోవింద, ఇంద్రియాలు. గో అంటే ఇంద్రియాలు. జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. అచ్యుతానంత గోవింద, నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగా, సత్యం సత్యం వదామ్య. నేను నిజం చెప్తున్నాను మొర్రో అని నిజము తప్ప చెప్పటం చేత కాని వాళ్ళు చెప్పుకుంటూనే మనం వింటలే. ఈ మాటలు అన్నదోరు ఋషి. అసలు ఋషి అంటేనే అర్థం ఏంటి? అబద్ధం చెప్పడని. ఇంచేత వాడు ఏం చెప్తే అది నిజమైపోతుంది. వాడు ఎన్నిసార్లు అన్నాడు దాన్ని? సత్యం సత్యం వదామ్యహం, అయినా అది తప్ప అన్నీ చేస్తాను అంటాం. కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, ఆ రామాయణం యొక్క తత్వం మీకు బరదు. దీనివల్ల ఎక్కడికి వెళ్తారు మీరు? ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను నేను ఈ రామనవమి నాడు? దీనివల్ల మీ చేత దశరథుడైనటువంటి మీరు క్రమక్రమంగా ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితుల యొక్క ఉపయోగాన్ని నేర్చుకుంటారు. పిల్లలు పుట్టడం అంటే అంతే కదా. ఇక్కడ మళ్ళా ఏం జరిగింది, కౌశల్యకి రాముడు, సుమిత్రకి ఎవరు వాళ్ళు, భరతుడు, టైం చెప్తూ ఉండమా, అదే లక్ష్మణుడు ఇంకోడు, తర్వాత భరతుడు, ఈ నాలుగు, ఇవి నాలుగు వర్ణాశ్రమ ధర్మాలుగా, నాలుగు చేతనత్వాలుగా వేదాలు మనకి నేర్పుతాయి. ఇవి ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెందినవి కాదు, మానవ జాతికి చెందినటువంటివి. దాని గురించి డిస్కస్ చేసుకోవటానికి ముందు ఇంకోటి కూడా చూడండి. శత్రుఘ్నుడు ఎవరితో ఉండిపోయాడు, భరతుడితో ఉండిపోయాడు, లక్ష్మణుడు. అంటే ఈ సుమిత్ర రెండు భాగాలుగా మారింది. ఒక భాగం ఎప్పుడు రాముడితో ఉంటుంది, ఒక భాగం ఎప్పుడు భరతుడు ఏం చేశాడు, రాజ్యం చేశాడు. అంటే జాగ్రత్త అవస్థ, డైరెక్ట్గా టూకీగా చెప్తున్నాను నేను, టైం లేదు కనుక. కానీ ఇన్నాళ్ళ బట్టి నా మాటలు వింటున్న వాళ్ళకి మీకు అవగాహన వచ్చేసి ఉంటుంది. సుమిత్రత్వం బేసిస్, సుమిత్రత్వం అంటే ఏంటి, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి స్వాప్నిక జగత్తు యొక్క ఒక ఆలోచన. ఆ ఆలోచన రెండు రకాలైనటువంటి పిల్లల్ని పుట్టిస్తుంది. అంటే రెండు రకాలైనటువంటి ఆలోచనలు మీలోంచి వస్తాయి. ఒకటేముంటుంది లక్ష్మణుడు, లక్షణాలు కలిగినటువంటి ఆలోచనలు. ఇంకోటేంటి శత్రుఘ్నుడు. లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎందుకు పనికిరాడు, లక్షణాలను జయించిన వాడు పనికొస్తాడు. శత్రుఘ్నుడు అంటే ఎవడు, అంటే వాడి ఇంద్రియాలు, వాడి షట్చక్రాల యొక్క లక్షణాలు వాడిని బాధించవు. వాడు ఎక్కడికి వచ్చాడు, జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు. కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినటువంటి భరతుడు మనస్సు ఎక్కడుంది, రాముడి చరణాల మీద ఉంది. అయోధ్యలోనే ఉన్నాడు వాడు, రాజ్యం చేస్తున్నాడు, కానీ రాజ్యం వాడు చేయటం లేదు, పాదుకలు చేస్తున్నాయి, ఆచరణలు చేస్తున్నాయి. అంటే ఏం చేస్తున్నాడు, రాముడు దగ్గర నుంచి వచ్చేటటువంటి సందేశం. రాముడు అంటే తురియ స్థితి, అది అర్థం చేసుకోండి, దానికి ఇది చెప్పింది. అంచేత భరతుడు యోగ కర్మసు కౌశలం, శత్రుఘ్నుడు స్వప్న స్థితి, లక్ష్మణుడు నిద్రాస్థితి. లక్ష్మణుడు నిద్రాస్థితికి లింక్ మీకు తెలిసింది కదా, ఎన్ని సంవత్సరాలు నిద్రపోలేదు లక్ష్మణుడు, ఎవరు నిద్రపోయాడు. అంచేత లక్ష్మణుడు నిద్రాస్థితి అని చెప్పకుండానే చెప్తున్నారు వాళ్ళు అక్కడ, మనం అర్థం చేసుకోగలగాలి దాన్ని. చేతనత్వ విజ్ఞానం అంటే ఈ మూడు స్థితులే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ సుషుప్తి కింద వైపుకి రాకుండా పైవైపు చూస్తూ ఉంటే రాముడిలోకి చేరుతుంది. కానీ జేరి రాముడి దగ్గరే ఉండిపోతే లాభం లేదు. ఏం లాభం అది అక్కడెక్కడో ఉంటే, ఏమవ్వాలది, భరతుడిలోకి రావాలి. ఎవరి ద్వారా వస్తుంది, శత్రుఘ్నుల ద్వారా వస్తుంది. లింక్ అర్థం చేసుకోండి. ఇవి నాలుగు పాదాలు. ఇది మాండుక్యోపనిషత్తులో సోయమాత్మ చతుష్పాత్ అన్నాడు. అకార, ఉకార, మకార, నాలుగో పాదం తురియము. ఇది మనసులో ఉంచుకున్నాక మంత్రపుష్పము. మన జీవితాలనే పదములు అనేటటువంటి పుష్పాలతో ఆ రాముడికి సమర్పించి, రాముడు అనేటటువంటి మాట తురియ స్థితి అని అర్థం చేసుకోండి. ఈ తురియ స్థితిలో ఆవిడ ఉంటాడు, హిందూ ఉంటాడా, క్రిస్టియన్ ఉంటాడా, ముస్లిం ఉంటాడా, ఆవిడైనా ఉంటాడు, నిద్రాస్థితిలో ఆవిడ ఉంటాడు. అంచేత ఈ మూడు స్థితులు ఉన్నాయే, నాలుగు స్థితులు మానవ శరీరధారికి కామన్. ఆ ఒకే ఒక ధర్మము మనము పాటిస్తాం, అందరికీ పాటింపజేయాలి. పేర్లు మారుతాం, ఇంగ్లీష్లో వేక్ఫుల్ స్టేట్ అంటాం, తెలుగులో జాగ్రత్త అవస్థ అంటాం, ఇంకా దాన్ని కొట్టుకుంటే. అంచేత మీరు ఇది అర్థం చేసుకుంటూ ఈ రామనవమి నాడు జరిగేటటువంటి ఆ సీతారాముల కళ్యాణం యొక్క అంతరార్థం మెల్లిమెల్లిగా ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఈ నాలుగు అర్థమయ్యాయి కదా ఇప్పుడు నేను చెప్పినవి. మీరేమేమి నేర్చుకోవాలి, సర్జరీ నేర్చుకోవాలి, హోమియోపతి నేర్చుకోవాలి, ఆయుర్వేదం నేర్చుకోవాలి. మీరు భోజనం చేస్తూ అనంత సంపదను తెచ్చుకోగలగాలి. అది ఎప్పుడు తెచ్చుకోగలరు అంటే ఇద్దరు సీతారాములు. మరి మీకు అందిస్తారో లేదో చూడండి. ఎంచేత ఇవాళ అందిస్తే నేను చూసి ఆనందిస్తా ఆ బుక్ని. స్వస్తి. మంత్రపుష్పము మిమ్మల్ని మీరు అర్పించుకోండి రాముడికి.